విష్ణు యొక్క ప్రధాన అంశతో జన్మించిన వాడు దత్తాత్రేయుడు తల్లిదండ్రుల్ని గౌరవించి ఏకాంతంగా తపస్సు చేద్దాం, యోగాభ్యాసం చేద్దాం, యోగిగా యోగి రాజుగా లోకాలను అనుగ్రహిద్దామని చిత్రకూట పర్వతం విడిచి సహ్యపర్వతం కేసి ప్రయాణమయ్యాడు. ఆ సమయంలో ఆ పర్వత ప్రాంగణంలో ఉన్నటువంటి మునుల యొక్క కుమారులు ఈయన పుట్టడం, ఎక్కడ లేని ఋషులు అక్కడికి రావడం, దేవతలు రావడం, అందరూ కూడా విష్ణుమూర్తి యొక్క అవతారమని ప్రశంసించడం ఇదంతా విన్నారు చూశారు కదా. అందుకని ఈయన భగవంతుడు అని నమ్మారు. ఎలా నమ్మారు? ప్రత్యక్ష ప్రమాణం కాదు, పరోక్ష ప్రమాణం. ప్రత్యక్ష ప్రమాణం అంటే తాను కళ్ళతో చూసి నమ్మడం లేదా మనస్సులో అనుభూతి పొంది నమ్మడం. వీళ్ళకి ఆ అనుభూతి కలగలేదు కానీ పెద్దలు పొగిడారు కనుక ఆయన గొప్పవాడు అనుకున్నారు. ఇక్కడ ఉన్నవాళ్ళంతా ఈయన హరి అంటున్నారు, హరిలో త్రిమూర్తులు ఉన్నారంటున్నారు, కాబట్టి ఈయన సద్గురువేమో అనుకుని వెంటబడ్డారు. అంతకు పూర్వం వాళ్ళు కొంతమంది పెద్దల ద్వారా విన్నారట, గురువుల్ని గట్టిగా పట్టుకుంటే అందులో అవధూతుల్ని తొందరగా పట్టుకుంటే ఈ జన్మలోనే విముక్తి కలుగుతుంది, సులభంగా కటాక్షిస్తారు, కొంచెం పరీక్షిస్తారు, పరీక్షలో నెగ్గితే అవధూతలు కటాక్షించినట్టుగా తక్కిన అవతారమూర్తులు కటాక్షించరు అని అంతకు పూర్వం అనసూయ లాంటి వాళ్ళు, అత్తిరి లాంటి వాళ్ళు చెప్పడం విన్నారు వీళ్ళు. అందుకని ఈయన అవధూత మనం వింటున్నాం, ఆయన గురించి ఆయన్ని పట్టుకుందాం. ఒక అవధూతని, ఒక యోగిరాజుని గట్టిగా పట్టుకుంటే, శ్రద్ధతో పట్టుకుంటే ఈ జన్మలోనే తరిస్తాం అనుకున్నారు. అందుకే ఆయన ఎక్కడికి పెడితే అక్కడ వెంటబడ్డారు. ఈ భగవంతుడు ఏం చేస్తాడంటే ఒక్కొక్క అవతారంలో ఒక్కొక్క రకమైన ప్రవర్తనతో ఉంటాడు. రామావతారం ఉందనుకోండి, అది కేవలం ధర్మమూర్తి, రక్షించు అంటే చాలు, ఎవ్వడైనా రక్షిస్తాడు ఆయన. సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి చయాచతే అభయం సర్వభూతేభ్యో దదాం ఏతద్వ్రతం మమ. ఇది రాముడి నియమం. ఒకే ఒక్కసారి సకృత్ అంటే ఒక్కసారి, ఏవో అండం ద్వారా ఒక్కసారి, ఇంకా 100 సార్లు కూడా అవసరం లేదు. ఒకే ఒక్కసారి, రామా నేను నీ వాడిని అన్నంత మాత్రం చేత అవతలి వాడు ఎవడైనా వాడి కులంతో, గోత్రంతో, వాడి బంధుత్వంతో, వాడి ప్రవర్తనతో సంబంధం లేకుండా వాడికి అభయం ఇస్తాను, అన్ని ప్రాణుల్ని నేను రక్షిస్తాను, ఇది నా వ్రతం అన్నాడు ఆయన. నేను నీ వాడిని అన్నారు చాలు. అదే కృష్ణుడు నిరంతరం భక్తితో నన్నే నమ్మి నువ్వే దిక్కంటూ నామస్మరణ చెయ్యాలి, ఒక్కసారి కూడా నా మీద ఉన్న భక్తిని విడిచిపెట్టకూడదు, అప్పుడు వాడిని రక్షిస్తానన్నాడు. ఎందుకంటే అది జగద్గురు స్థానం కనుక. కానీ అవధూత దత్తాత్రేయుడు అలా అనలేదు, నా దగ్గరకు వచ్చేవాడిని నేను పరీక్షిస్తాను, వివిధ కోణాలలో పరీక్షిస్తాను. ఈ పరీక్షలో నెగ్గడం కొంచెం కష్టమే, కానీ ఒకసారి కనుక మీరు ఉత్తీర్ణులైతే మీరు ఏమడిగితే అది ఇస్తాను, అడగకుండా ఉంటే ముక్తికి పంపుతాను, అడిగితే అడిగిన వాటికంటే అసంఖ్యాక పరిమాణంలో మీకు ఇస్తాను. ఉదాహరణకు 10 రూపాయలు అడిగారు అనుకోండి, నన్ను మీరు ఊహించనన్ని పదులు ఇస్తాను. అసలు ఏమీ అడగకుండా నా దగ్గరకు వస్తే, కేవలం భక్తితో వస్తే ఈ జన్మలోనే కైవల్యం ఇస్తాను అని శపథం చేసి అవతరించాడు ఆయన. ఈ విషయం పిల్లలు కాబట్టి వాళ్ళకి తెలియదు, పిల్లలే కదా పెద్దలకి తెలియదు అనుకుంటాం, కానీ మనం పెద్దవాళ్ళమైనంత మాత్రం చేత తెలియాలని ఉందా? ఎక్కడో కొంతమంది సాధకులు గ్రహించగలుగుతారు. ఈ మహాత్ముడిని అనుసరిస్తే కొంతైనా యోగం పట్టకపోతుందా అని అనుకుని ఎవరికి తోచిన రీతిలో వాడు భాష్యాలు చెప్పుకొని ఈ పుణ్యాత్ముడిని అనుసరించారు. కొంత దూరం వెళ్ళారు. దత్తాత్రేయుడు ఒక పెద్ద చెరువు దగ్గరికి తీసుకెళ్ళాడు. ఆ చెరువులో నీరు నిర్మలంగా ఉంది, ఎక్కడ మలినము లేదు. నిజానికి అది చెరువు కాదట, శ్రీమన్నారాయణుని హృదయం. ఆయన హృదయం మాత్రమే నిర్మలంగా ఉంటుంది. ఆ పరమాత్మ కావాలని తన హృదయము నుంచి సృష్టించాడు దాన్ని. అందుకే విష్ణు హృదయ స్వరూపంబైన పద్మాకరంబు అంటాడు మారణ. అది మామూలు పద్మాకరం కాదు, మామూలు తామర పూల కొలను కాదు, విష్ణు యొక్క హృదయ స్వరూపం. మహాత్ముల హృదయాలలో మాలిన్యం ఉండదు, అందులో కాలుష్యం ఉండదు, పవిత్రత మాత్రమే ఉంటుంది. మన హృదయాలు కూడా అలా ఉండొచ్చునట. ఒక్కసారి మనం మన మనస్సులో ఇతరుల మీద ఉన్న రాగం ద్వేషం తీసి పక్కన పెట్టేస్తే మన హృదయాలు నిర్మలమవుతాయి. రాగద్వేషాలు ఉన్నంత వరకు మన హృదయాలు కూడా మురికి నీటి సరస్సుల కింద ఉంటాయి. రాగద్వేషాలు తొలగిస్తే మానస సరస్సు, రాగద్వేషాలు ఉంటే అది మురికి నీటి సరస్సు అవుతుంది. అందుకనే భగవంతుడు ఇది నా హృదయం, ఇందులో రాగద్వేషాలు ఉండవు, కల్మషం ఉండదు, కాబట్టి ఇది కాలుష్యము లేని నిర్మల జలముతో కూడిన పద్మాకరం. ఇందులో ఉన్న తామర పువ్వులన్నీ ఈ సహస్రార కమలం నుంచి పుట్టినవి అని లోకానికి తెలియచేయటానికి అంతమైన చెరువుని సృష్టించాడు. పిల్లలు కూడా వచ్చారు. పిల్లలకి శిలా చూశాడు ఆయన. అప్పటికాయన 16 సంవత్సరాల యువకుని వలే ఉన్నాడు దత్తాత్రేయుడు. అటువంటి యువకుడు ఒక్కసారి తల తిప్పి తనతో పాటు వస్తున్నటువంటి పిల్లలను చూశాడు. దాదాపు 1000 మంది కంటే ఎక్కువ ఉన్నారండి పిల్లలు. ఇంతమంది ఆయన అనుసరించి ఆయన్ని పట్టుకుని ఆయన ద్వారా మోక్షం పొందుదామని వచ్చారు. ఆయన వాళ్ళని చూసి టక్కన నీళ్ళలోకి ఇలా ఒక్కసారి దూకాడు. ఈత కొలనులోకి దూకుతాం చూసారా, చేతులు ఇలా చాచి అమాంతంగా డైవ్ చేయడం అంటాం ఇంగ్లీష్లో అనమాట, అలా డూక్కుని దూకట్టే. ఓహో, స్నానం చేసి పైకొచ్చి మనకేమైనా మంత్రోపదేశం చేస్తాడేమో అని వీళ్ళు ఒడ్డు మీద నిలబడ్డారు. ఆ నీళ్ళల్లోకి దూకినప్పుడు పెద్ద శబ్దం అయ్యింది. ఆ తర్వాత నీటిలో అలలు తగ్గిపోయాయి. నిశ్చలమైపోయింది ఆ పద్మాకరం. ఏమీ అందులో చలనం లేదు, కదలిక లేదు, అలికిడి లేదు. వీళ్ళు నిలబడి గంట నిలబడ్డారు, 2 గంటలు నిలబడ్డారు, 3 గంటలు నిలబడ్డారు. ఇక తంటా వచ్చింది, కాళ్ళు నొప్పులు మొదలయ్యాయి. పోన్లే, ఆయన ఎక్కువసేపు లోపల ఉంటున్నాడేమో. యోగులకు జలస్తంభన విద్య వచ్చు. బహుశా ఈయన ఏమన్నా జలాన్ని స్తంభింపజేసి అడుగును దాక్కున్నాడేమో. యోగులు ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తారో తెలియదు, కానీ ఆయన యోగి కానీ మనం రోగులం కదా, ఆయనలా యోగులం కాదు కదా. కాళ్ళు నొప్పెడుతున్నాయి, ఎంతసేపు నిలబడతాం అని ఒక్కొక్కప్పుడు చూసారా, మనం నిలబడినప్పుడు ఎప్పుడు కూర్చుందామని చూస్తుంటారు పాపం. ఎప్పుడు పూర్తవుతుందా ఈ ప్రార్థన, గురువుగారు వేదికెక్కుతాడా అని పాపం మోకాళ్ళ నొప్పుల వల్ల కొంతమంది భక్తులు ఎదురు చూస్తారు. తప్పదు, వారి శరీరం కదండి ఇది. ఎక్కువసేపు నిలబడలేని దుస్థితికి వచ్చింది వాళ్ళ మన శరీరం. పూర్వంలాగా గంటలు నిలబడలేము. కాకపోతే ఆ రోజుల్లో ఆ పిల్లలు కొంచెం ఓపిక ఉన్నవాళ్ళు, కుర్రవాళ్ళు కాబట్టి ఎక్కువసేపే ఉన్నారు. ఎప్పటికైనా నీటిలోంచి రాడు, అందుకని కాళ్ళు నొప్పి పుడుతున్నాయి. ఆయన ఎప్పుడు పుస్తే అప్పుడు వస్తాడు, ఒడ్డు మీద కూర్చుందామని అందరూ చెరువు చుట్టూతో కూర్చున్నారు. గుండ్రంగా ఉంది ఆ చెరువు, వృత్తాకారంలో. వృత్తాకారంలో ఉన్న చెరువు చుట్టూతో వారు కూర్చున్నారు. పాపం కొంతమందికి నీరసం వచ్చింది, కొందరికి దాహం వేసింది. రోజు గడిచింది, నీటిలోంచి ఆయన రాడు. 2 రోజులు గడిచాయి, ఆయన రాలేదు. 2 రోజులకే చాలామంది తోటకూర కాడల్లా వెళ్ళాడిపోయారు. ఒకడు అన్నాడు, అలా బయటికి వెళ్ళి కాస్త కాలకృత్యాలు తీర్చుకొని స్నానం చేసి మళ్ళీ ఇక్కడికి వద్దామా, ఏదైనా తిని వద్దామా అంటే, ఒరే అలా వెళ్ళకూడదు రోయ్, ఏ సమయంలో అయినా గురువుగారు అందులోంచి బయటికి రావచ్చు, అసలే ఆయన అవధూతట ట అన్నాడు వాడు. అంటే వాడికి పూర్తిగా నమ్మకం లేదు. అప్పుడప్పుడు ఉపన్యాసాలు కొందరు చూసారా, ఆయనట అలా ఉన్నట విష్ణువుట అన్నాడంటే వీడికే నమ్మకం లేదని అర్థం. ఆయన విష్ణువు అంతే అని చెప్పగలిగితేనే నమ్మకం ఉందని. కాబట్టి ఎప్పుడు కూడా పురాణాల్లో ట అనకూడదు. ట అన్నాడంటే చెప్పేవాడికి నమ్మకం లేదు, వినేవాళ్ళకు ఉండొచ్చు కాక. అప్పుడు మనకి ఎప్పుడైతే సందేహం ఉన్నదో అప్పుడు పరమాత్మ యొక్క సంపూర్ణ అనుగ్రహం లభించదు. కఠోర విశ్వాసం కావాలి భగవంతుడిని పొందాలంటే. అందువల్ల ఒకడేమో పాపం ఓపిక లేక స్నానం చేసొద్దాం, కాలకృత్యాలు తెచ్చుకుందాం, ఏదైనా తినొద్దాం అంటే, రెండోవాడు అన్నాడు ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు, పెద్దలు ఎలాగే పరీక్షిస్తారు, మహాత్ముల పరీక్షలో నెగ్గాలి, నెగ్గకపోతే తీరా ఆయన పైకి వచ్చే సమయానికి మనం ఎక్కడో ఉంటే అప్పుడు ఉపయోగం ఉంది. గురువుగారితో వస్తారు, కానీ గురువుగారు అక్కడ ఉంటే వీడు ఇక్కడ ఉంటాడు, గురువుగారు వెనక్కి తిరిగి అరటి పండిద్దామంటే వాడు కనపడ్డాడు, ఇంకేం ఉపయోగం, వీడు కూడా వచ్చి. అలాంటి శిష్యుల వల్ల గురువుకి ఏం ఉపయోగం ఉంది? గురువు యొక్క అనుజ్ఞతో, గురువు అడుగుజాడలలో కొంచెం దగ్గరగా బుద్ధిరిగి మనసరిగి పనిచేసే శిష్యుడు ఉపయోగం. అంతేగాని గురువుగారి దారి గురువుగారే, మన దారి మందే. ఆయన ఓ నువ్వక్కడ నేనిక్కడ అని ఉంటే అప్పుడు వాడేమి శిష్యుడు కాదట. గమన విరోధం నకుర్యాత్ అని వేదం చెబుతున్నది. భగవంతుడైన గురువుని గమన విరోధము చెయ్యరాదు అంటే గురువుగారి కంటే మరీ ముందు వెళ్ళిపోకూడదు, మరీ వెనకుండకూడదు, కొంచెం చెయ్యి చాస్తే అందేంత దగ్గరలో ఉండాలట శిష్యులు. అలాగే గురువుగారి చేతులు ఏదైనా ఉంటే పుచ్చుకోవడానికి ఎప్పుడు సిద్ధంగా ఉండాలట. ఎప్పుడు ఆయన ఏం చెబుతాడో, ఎప్పుడు ఆయన ద్వారా మనం ఏ జ్ఞానం పొందాలో, ఎప్పుడు ఆయన ద్వారా ప్రసాదం తీసుకోవాలో, లేకపోతే ఎప్పుడు మనం సేవ చేయాలో అని సంసిద్ధంగా ఉండాలట కాసేపు. అప్పుడు వాడు శిష్యుడి కింద లెక్క. అటువంటి శిష్యుడు గురువుని సేవిస్తే ఈ జన్మలోనే వాడున్న స్థలం కాశీ అవుతుంది, వాడు అడవిలో ఉన్న కాశీ అవుతుందిట. నేను చెప్పాల, పురాణం చెబుతున్న మాట. అప్పుడు వాడు భయంకర మరుస్థలంలో ఉంటే మరుస్థలం కూడా ఎడారి కూడా కాశీ అవుతుంది. అప్పుడు వాడు వేరే కాశీకి కూడా వెళ్ళక్కర్లా, ఎందుకని గురువుతో ఉన్నాడు కాబట్టి అదే కాశీ, గురుదేహమే కాశీ. ఎంత టెక్నిక్గా చెప్పాడండి కాశీఖండంలో శ్రీనాథుడు తెలుగులో అనువాదం చేస్తూ, శీర్షంబు నందలి శీర్షంబు నందలి శ్రీశైల శిఖరంబు మల్లికార్జున దేవు మణికి పొట్టు. గురువుగారు ఒక్కసారి ప్రేమతో నీ నెత్తి మీద చెయ్యి పెడితే ఈ శిరస్సు శ్రీశైల శిఖరం అవుతుంది. అంటే నీలోనే మల్లికార్జునుడు ఉన్నాడు. ఎంత సులభంగా చెప్పాడు చూడండి, శీర్షంబునందలి శ్రీశైల శిఖరంబు మల్లికార్జున దేవు మరికి పట్టు. నీ తల ఉన్నదే అది శ్రీశైల శిఖరం అవుతుంది. ఆ శిఖరంలో సాక్షాత్తు మల్లికార్జునుడు ఉంటాడు. అప్పుడు నువ్వు శిఖర దర్శనం చేసుకుంటావు. నీలోనే శిఖర దర్శనం, నీలోనే మల్లికార్జున దర్శనం, నీ శిరస్సులోనే శ్రీశైల శిఖరం. దానితో నువ్వు ఈ జన్మలో ధరిస్తావు. ఎప్పుడు గురువుగారి నెత్తి మీద చెయ్యి పెట్టి ఆశీర్వదిస్తే, సాధన చేసే గురువులు హస్తమస్తక సంయోగం ద్వారా శిరస్సుని శ్రీశైలం చేస్తారు, కంఠస్థలాన్ని కాశీగా మారుస్తారు, నీ శరీరంలో అణువణువు ఒక జ్యోతిర్లింగంగా మారుస్తారు. ఒకసారి చూడండి, మీకు వీలుంటే చూడండి సరే, శీర్షంబునందలి శ్రీశైల శిఖరం అనే పద్యం ఎంత అందమైన అనువాదం చేశాడో కాశీఖండంలో అన్నమాట శ్రీనాథుడు. మూలంలో శ్లోకం అర్థం కాదని సులభంగా అర్థమయ్యేలా చేశాడు ఆయన. కాబట్టి మన శరీరమే ఒక గొప్ప కదిలేటటువంటి తీర్థయాత్ర స్థలం చేయగలుగుతాడు గురువు. ఎప్పుడు ఈ గమన విరోధం చేయకుండా కూడా ఉండి సేవ చేస్తే. ఇప్పుడు నువ్వేమంటావు, మనకు ఆకలి వస్తుంది, కాలకృత్యాలు వస్తున్నాయి, బయటికి పెడదామంటావు. మనం వెళ్ళేలోపు ఆయన బయటకు వస్తాడు. అప్పుడు బయటకు వస్తే మనం కనబడం, కనబడకపోతే ఆయన స్పర్శ మనకు ఉండదు. ఆయన స్పర్శ లేకపోతే మన ఇంతకాలం ఉన్న ఇంతకాలం చేసిన సేవ వృధా అయిపోతుంది. ఆయన కోసం 2 రోజులుగా చెరువుగట్టున కాసు కూర్చునున్నాం, తీరా ఆయన వచ్చే సమయానికి లేకపోతే ఏమవుతుందన్నమాట, ఈనగాచి నక్కల పాలు చేసినట్టు అవుతుంది. ఒక ఆవు ఈనడానికి సిద్ధంగా ఉందిట, దూడ పుట్టేదాకా కాపలా కాశారట, దూడ పుట్టిందో అని ఆనందంతో పక్కకి డిగ్రీ గంతులేసి వాళ్ళ ఆవిడికి చెప్పేట, సరిగ్గా కాసు కూర్చున్న నక్కలు వచ్చి దూడను ఎత్తుపోయి తినేసేయట. అదనమాట ఈనగాచి అంటే ఈనేదాకా కాపాడి నక్కల పాలు చేయటం. నువ్వు కాపాడేది పూర్తిగా దూడను కాపాడగలిగితే ఉపయోగం, కానీ ఈనేదాకా ఉంటే ఉపయోగం ఉందండి. పూర్తిగా రక్షించాలి, ఎప్పుడు కూడా రక్షిస్తే. కాబట్టి గురువుని సేవించేవాడు సహనంతో ఉండాలి, భక్తితో ఉండాలి. గురువులు చాలా పరీక్షిస్తారు, ప్రశంసిస్తారు, విమర్శిస్తారు, తిడతారు, కొడతారు, దెప్పుతారు. ఈ దెప్పుళ్ళకి తట్టుకోవాలి మనం. ప్రస్తుతం సద్గురువు రూపంలో ఉన్న దత్తాత్రేయుణ్ణి ఆశ్రయించి ఆయన అనుగ్రహం పొందడానికి వచ్చాం. ఆయన నీళ్లలో ఉన్నాడు, ఎప్పుడొస్తాడో చూద్దాం, ఇంకొంచెం ఎదురు చూద్దాం అన్నారు. మొత్తం మీద 3 రాత్రులు 3 పగళ్ళు ఓపిక లేకపోయినా మలమూత్రాలని అదుపులో పెట్టుకుని ఆకలిని జయించి మంచినీళ్ళని జయించి వాళ్ళు అలా ఉండిపోయారట. అయితే ఒకటి ఒక అదృష్టం ఏంటంటే, ఆ యుగం వేరనుకోండి, ఆ యుగం కృతయుగం. వీళ్ళు కుర్రాళ్ళు, 8 సంవత్సరాలు దాటినవాడు, కొందరు 16, కొందరు 20 ఏళ్ల మధ్యలో ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువ మంది. కాబట్టి వాళ్ళు 4-5 రోజులు అవసరమైతే ఉపవాసం ఉండగలిగిన వాళ్ళు. ఇప్పుడు ఈ యుగంలో మేము ఎందుకు పరీక్షించట్లేదంటే, ఇది కలియుగం, పరీక్షించే గురువుగారికి ఓపిక లేదు. ఇక పరీక్షించాలని సిద్ధపడితే శిష్యులకు అసలు ఓపిక లేదు, గట్టిగా 2 నిమిషాలు నిలబడలేరు. ఇలా మోకాళ్ళు వంగిపోయి ఏం నిలబడతారు వాళ్ళు? అందుకనే గురువులు కూడా పరీక్షించడం మానేసి, మా కోసం మీరు నిరీక్షించండి, కూర్చుని మీరు హాయిగా కుర్చీల్లో కూర్చోండి, వినండి, వింటే తరిస్తారు అని గురువులు ఎందుకు చెబుతున్నారంటే, యుగ ప్రభావం అంట. యుగములో మానవులకు ఉన్న ఓపిక అటువంటిదట. ఇదేదో నేను చెబుతున్న మాట కాదు, వ్యాసుడు చాలా సులభముగా చెప్పాడు పద్మపురాణంలో. ఈ కలియుగ మార్గంలో కలియుగంలో ఉండేటటువంటి ప్రాణులకి సాధనకి సంబంధించిన విషయాలు సాధ్యమైనంత వరకు క్లిష్టముగా ఉండవన్నాడు ఆయన. పద్మపురాణంలో కొంతమంది ఋషులు ఒకప్పుడు ఒక మహాత్ముడిని అడిగారు. ఆ మహాత్ముడు సాక్షాత్తు వేదవ్యాసుడు. వ్యాస మహర్షి, ఇది కలియుగం, మేము ఉపవాసం ఉండలేకపోతున్నాం, నువ్వేమో భాగవత సప్తాహ సమయంలో 7 రోజులు ఉపవాస దీక్షతో ఉండి వినాలి పురాణం అన్నావు, 7 రోజులు ఉపవాసం ఉంటే ఆ తర్వాత మాకు వేరే చోటకి తీసుకుపోవలసిన దుస్థితి వస్తుంది, అందులో ఎక్కువ మంది చీటికి మాటికి మలమూత్రాలతో బాధపడతారు కనుక 1 గంటకో 2 గంటలకో బయటికి వెళ్లాల్సి వస్తూ ఉంటుంది, ఇది కాక మధ్య మధ్యలో కళ్ళు తిరుగుతూ ఉంటాయి, కాళ్ళు నొప్పి పుడుతూ ఉంటాయి. చెప్పే ఆయన 2 గంటలు కదలకుండా అలా కింద కూర్చుంటాడు, కానీ వినేవాళ్ళు ఈ కాలు ఇటు మార్చుకోవాలి. ఇన్ని రకాల ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి ఉపవాసముతోటి దీక్షలతోటి భాగవతం వినడం కష్టం కదా, మమ్మల్ని ఏం చేయమంటావు, వినమంటావా మానేయమంటావా అంటే ఆయన ఏమన్నాడు తెలుసా, నోపవాసంతు కర్తవ్యం. కలియుగంలో అసలు ఉపవాసం లేదు పోమన్నాడు, పూర్తి ఉపవాసం వద్దన్నాడు ఆయన. ఏదో ఒకటి తిని భాగవత సప్తాహం లాంటివి చేయండి. ఈ పురాణాలకు వచ్చేటప్పుడు పొద్దున్నుంచి ఏమీ తినకుండా వస్తే బతుకుతారా, అందుకని ఏదో ఒకటి తినండి అన్నాడు. ఇంకా కొంతమంది అన్నారు ఏదో ఒకటి అంటే ఏ పండో లేకపోతే ఇంత ఫాలో ఇచ్చే ఇంట్లో ఆడవాళ్ళు ఏడిపిస్తూ ఉంటారు, అప్పుడు మేము ఏమైపోతాం, పాపం స్త్రీలకి భగవంతుడు సహనం ఇచ్చాడు. ఎన్ని చెప్పినా ఆడవాళ్ళల్లో ఉన్న గొప్ప తత్వం ఏంటంటే సహనం. మాతృమూర్తులు కదండి వాళ్ళు, మగవాడి కంటే ఓపిక ఎక్కువ అన్నమాట వాళ్ళకి. అందుకే మనం ఇంకా బతుకుతున్నాం. వాళ్ళు గనక ఆ ఓపికని విడిచిపెట్టి తిరగబడితే ఈ భూమి మీద ఒక్కడ బతుకుతాడు ఆలోచించడం. అందుకే స్త్రీలకి మాతృస్థానం ఇచ్చి వాళ్ళ రుణం తీర్చుకోలేం కనుక గౌరవించమని పెద్దలు చెప్పారు. అందుకని ఆడవాడు సహజంగా ఏం చేస్తారు, ఏమండి ఎందుకు వచ్చింది, ఉపవాసం ఉండలేకపోయినా ఉపవాసం పూర్తిగా మారకుండా కొంచెం పాలో పండో తిని పురాణాలు వినండి, లేక యజ్ఞాలు చెయ్యండి, లేక వ్రతాలు చెయ్యండి అంటారు. అది కూడా కొందరికి బాధ ఏట, పాలు తాగో పండు తినో ఉండలేము, అప్పుడు ఏం చెయ్యాలని మళ్ళీ అడిగారు. అప్పుడు ఏమన్నాడు తెలుసా, ఇప్పుడు నేను చెప్పింది పద్మపురాణంలో శ్లోకం అనమాట, భోజనంతు వరం మంజే కథాశ్రవణ కారకం అన్నాడు. భోజనం కూడా చేసి హాయిగా యజ్ఞం చేయండి, యజ్ఞం మధ్యాహ్నం దాకా చేసేటప్పుడు ఓపిక లేకపోతే ఏదో ఒక భోజనం అంటే ఏదో కూరగాయలు వేసుకుని అవి వేసుకుని తినమని కష్టమా, ఏ పిండి లాంటిదో ఓ 2 ఇడ్లీయో, శరీరం పడిపోకుండా ఉండడానికి ఏ ఆహారం అవసరమో ఆహారం భోజనము అంటే అన్నమాట. అటువంటి ఆహారము తిని కూడా చెయ్యవచ్చు. తినకుండా కళ్ళు తిరిగి పడిపోయి చచ్చిపోయే కంటే ఓపిక లేక ఎందుకు వచ్చిందిరా ఎప్పుడవుతుందిరా బాబు అని ఏడ్చే కంటే, తొందర కానివ్వయ్యా చచ్చిపోతున్నాను అని చేయించేవాడిని దెప్పి తిట్టే కంటే, ఏదో ఒకటి తిని శ్రద్ధగా భక్తిగా చెయ్యండి అని వ్యాసుడు ప్రామాణికంగా చెప్పాడు. కాబట్టి ఈ యుగంలో మాత్రం పూర్వంలో కఠిన ఉపవాసాలు అన్ని దీక్షలు అన్ని బాధలు అక్కర్లేదు. ఈ యుగంలో మీరు శ్రద్ధగా 1-2 గంటలు 3 గంటలు పురాణం వింటే చాలు. జరిగే కార్యక్రమం దగ్గర ఎంతో కొంత తిని వచ్చి కూర్చునైనా చేయొచ్చు, కాకపోతే కనీసం ఆకాశేపైనా శ్రద్ధ పెట్టండి, ఆకాశేపైనా నిద్రపోకుండా ఉండండి. ఎక్కువ ఎందుకు తినద్దన్నారంటే ఆహారం అధికమైతే నిద్ర వస్తుంది, ఈ మలమూత్రాదుల యొక్క ఉధృతి పెరుగుతుంది, అప్పుడు వీడికి దీక్ష భగ్నం అవుతుంది. అందుకని ఆహారం స్వల్పంగా తీసుకో, అసలు మానకు, ఎక్కువ తినకు. శరీరమునకు సుఖముగా ఉండడానికి ఎంత అవసరమో అంత మాత్రం స్వీకరించు అని కలియుగ మానవుల కోసం వేదవ్యాసుల వారు కొన్ని నియమాలు పెట్టారు. కానీ ఆనాడు వాళ్ళు ఉపవాసం తట్టుకోగలిగారు, కొంత బాధపడినా ఓపిక్గా ఉన్నారు. 3 రాత్రులు గడిచాయి, 3 పగళ్ళు గడిచాయి, 4వ రోజు ఉదయం అయ్యింది. ఈలోపు ఏం జరిగింది, అక్కడ పరీక్ష ఎలా ఉంటాయో తెలిసిన, 3 పగళ్ళు 3 రాత్రులు ఆ చెరువు దగ్గర వీళ్ళు ఇంత కష్టపడుతూ ఉంటే, ఉపవాసంతో కదలకుండా మలమూత్రాలు కూడా విడిచిపెట్టకుండా వీళ్ళు ఉంటే, అక్కడికి దగ్గరలో ఓ పెళ్లివారు ఓ పందిరేశారు. పెళ్లివారు గుర్తుపెట్టుకోండి అక్కడ. ఈ పెళ్లి పందిట్లో సందడి ఎక్కువగా ఉంటుంది కదా, పాలు తాగేవాళ్ళు, పాయసం తాగేవాళ్ళు, ఇడ్లీలు తినేవాళ్ళు, చట్నీ వేసుకు తినేవాళ్ళు. ఈ తినేవాళ్ళలో కొందరు పులిహోర కూర్చుని వీళ్ళ కళ్ళ ముందు అండం. అసలు ఉపవాసంతో నానాయాత్ర పడుతున్న వాళ్ళ దగ్గర పెళ్లి వాళ్ళు వస్తే ఏమైపోతారు ఒకసారి ఆలోచించండి. మామూలుగా మనవాళ్లే పురాణం వింటున్నప్పుడు పక్కన ఎక్కడన్నా పెళ్లి వాళ్ళు భోజనాలు చేస్తూ ఉంటే ఉపన్యాసం అయ్యాక మనం కూడా వెళ్ళొచ్చా అనుకున్న వాళ్ళు ఒకళ్ళిద్దరు ఆ మాటలు అంటూ ఉంటే నా చెవులు పడ్డాయి, నిన్ననో మొన్ననో కానీ. కాబట్టి చెప్పొచ్చేది ఏంటంటే, సహజంగా మరి పెళ్లి భోజనం చేసరికి ప్రతివాడికి ఏదో తెలియని ఆహ్లాదం కలుగుతుంది, ఆకలి వేస్తుంది. పైగా వీళ్ళు 3 రోజులుగా దత్తాత్రేయుడి పరీక్షలో మలమల వాడుతూ ఉంటే పక్కన పెళ్లి పందిరి, ఆ పెళ్లి పందిట్లో రకరకాలైనటువంటి విందు భోజనాలు దొరుకుతూ ఉంటే నిజంగా వాళ్ళు పొందారట బాధ, గజగజలు ఆడిపోయారట. ఎక్కువ మంది అయితే ఎందుకు వచ్చిందిరా ఈ గురువుగారి పరీక్ష సంగతి తర్వాత చూద్దాం, పరీక్ష నిరీక్ష పక్కన పెట్టి అక్కడికి వెళ్ళి మన దీక్ష భగ్నమైన ఎంత వేసేద్దాం అన్నవాళ్ళు ఉన్నారు అక్కడ. కానీ అదృష్టం ఏమిటంటే అందులో ఒక మంచి కుర్రాడు ఒకడున్నాడు. ఆ యువకుడు అన్నాడు, ఇదంతా గురువుగారి పరీక్ష, మనం భోజనమునకు లొంగుతామా లేదా, ఉపవాసమునకు కురుంగిపోతామా లేదా, ఎన్నాళ్ళైనా నీళ్లల్లో నుంచి బయటికి రాకపోతే విసిగి వెళ్ళిపోతావా లేదా అని సద్గురుడు దత్తాత్రేయుడు మనలను పరీక్షిస్తున్నాడు. ఈ మాత్రం పరీక్ష కూడా నెగ్గలేమా? గురువులు ఒక పరీక్ష పెడతారు, దెప్పుతారు, తిడతారు, ఎన్నో రకాలైనటువంటి వ్యధలకి గురి చేస్తారు. ఆ వ్యధ భరిస్తే జీవితం సుధామయమవుతుంది, లేదంటే మన కథ ఇక్కడతో ముగిసిపోతుంది. ఆగండి, ఓపిక పట్టండి అన్నాడు. దాంతో పాప వాళ్ళు ఆ పెళ్లి వారికి చూడటం మానేశారు. ఎప్పుడైతే చూడలేదో అసలు అక్కడ పెళ్లి గుంపు లేదట, పందిరి లేదట, ఆహారాలు లేవు. అంటే ఇదంతా మహామాయ, గొప్ప పరీక్ష. ఈ పరీక్షలో కొంతవరకు వీళ్ళు ఉత్తీర్ణులు అయ్యారు. ఇక నాలుగవ రోజు సూర్యోదయం అయ్యింది. వీళ్ళల్లో కొందరు, సద్గురు దత్తాత్రేయ, మూడు రోజులు దాటింది, నాలుగో రోజు అయ్యింది, నీళ్ళల్లో నుంచి ఇంకా బయటికి రావా, మా ప్రాణం పోతుంది, ఏం చెయ్యాలో తెలియటం లేదు, శరీరం సహకరించటం లేదు, ఇది శరీరం, ఇది శరీరం అంటే అర్థం ఏమిటి? శీర్యతే ఇది శరీరము, శిథిలమైపోతుంది గనక, నశించిపోతుంది గనక, ఇవాళ ఉన్నట్టుగా రేపు ఉండదు గనక దీనికి శరీరం అన్నారు. ఈ శరీరం ఒకరోజు ఉన్నట్టుగా రేపు ఉండసుమా, క్షణక్షణం మన శరీరంలో మార్పులు వస్తాయి. ఈ మార్పుల వల్ల శరీరం క్రమంగా పాడైపోతుంది, ఓపిక తగ్గిపోతుంది, చివరికి నశించిపోతుంది. ఈ విధంగా మార్పులకు గురై నశించిపోతుంది కనుక దీనికి శరీరం అని పేరు. ఇటువంటి శరీరంతో నీ పరీక్షలు తట్టుకోలేక బాధపడుతున్నావు తండ్రి, కాపాడవా అని దీనంగా కొందరేడ్చారు. అప్పుడు ఏమైందిట, టక్కన నీళ్ళల్లో మళ్ళీ గొడగొడగొడగొడ శబ్దమైంది. అమ్మో, మన ప్రార్థన విన్నారు గురువుగారు, నీళ్ళల్లో నుంచి బయటకు వస్తున్నారు అనుకుని వీళ్ళంతా కళ్ళు ఎలా పెట్టి చూస్తూ ఉండగా ఆ నీళ్ళల్లో నుంచి హఠాత్తుగా బయటకు వచ్చాడు ఒక ఆయన. ఎవరానని చూశారు. ఈసారి వచ్చినవాడు నిజంగా దత్తాత్రేయుడే, కానీ వచ్చినవాడు ఒంటరిగా అలా, ఏణీలోచన పూర్ణచంద్రవదనన్ హేమప్రభాంగిన్ ఘనశ్రోణీమండల పీనబంధురకుచన్ రోలంబపుంజోల్ల సద్వేణిల్ పల్లవ కోమలాంఘ్రియుగళన్ దివ్యాంగనన్ లోక కళ్యాణిన్ కైకొని అప్పయోరుహవనంబు అయ్యోగిలీలాగతిన్. ఒక పరమసుందరీమణితో కలిసి ఈసారి నీళ్లల్లో నుంచి దత్తాత్రేయుడు బయటకు వచ్చాడు. ఆ సుందరి ఎలా ఉంది? ఏణీలోచన, లేడి కన్నులు, జింక కన్నుల వంటి కన్నులు కలిగింది, విశాలమైన కళ్ళు, ఇలా బెదురు చూపులు చూస్తుందన్నమాట, చంచలంగా చూస్తోంది, పూర్ణ చంద్రబింబంలో ఉంది ముఖం. ఇంకా శరీరం ఎలా ఉంది? హేమప్రభాంగి, బంగారపు కాంతి వంటి కాంతి కలిగి ఉంది శరీరం. అంటే ఆవిడ శరీరం చూస్తే ఇంకా బంగారం చూడక్కర్లా. హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మ ఆవహ అని వేదం చెబుతున్నది. హిరణ్యవర్ణాం బంగారపు రంగులో ఉన్నదానిని అమ్మవారు లక్ష్మి సువర్ణవర్ణంలో ఉంటుంది. హరిణీం, హరి అంటే విష్ణువు, విష్ణువు యొక్క భార్య కనుక హరిణి అన్నారు. భవుడి భార్య భవాని, అలాగే మృడుని యొక్క భార్య మృడాని, రుద్రపత్ని రుద్రాణి, హరిపత్ని హరిణి. ఇంకా ఆవిడ ఎలా ఉన్నది? సువర్ణ రజతస్రజాం, సువర్ణ అంటే బంగారం, రజతం అంటే వెండి, బంగారపు గొలుసులు వెండి గొలుసులు వేసుకున్నది. చంద్రాం చంద్రస్వరూపిణి అంటే వెన్నెల వంటి కాంతితో ఉన్నది, ఆవిడ నవ్వుతూ ఉంటే వెన్నెల ప్రసరిస్తున్నది. హిరణ్మయి సువర్ణ స్వరూపిణి, శరీరపు కాంతి బంగారపు కాంతి, అసలు ఆవిడే బంగారం. అటువంటి లక్ష్మిని జాతవేద అగ్నిహోత్రుడు మా నా కొరకు ఆవహ తెచ్చుగాక. అగ్నిహోత్రుడు లక్ష్మిని నాకు ఇవ్వాలి. అగ్నిహోత్రుడే ప్రార్థిస్తాం మనం. ఎప్పుడే శ్రీ సూక్తం చూడండి మీరు, లేకపోతే దుర్గా సూక్తం చూడండి, అన్నింటిలో జాతవేదుడే, ఓ లక్ష్మీదేవిని నాకు ఇమ్మని కోరుతున్నామే మనం, ఆ కోరేది అగ్నిని. అగ్నిహోత్ర లక్ష్మిని నాకిమ్ము, ఆ లక్ష్మి ఎలా ఉంటుంది, బంగారపు రంగులో ఉంటుంది, బంగారపు గొలుసులు వేసుకుంటుంది, వెండి గొలుసులు వేసుకుంటుంది, సువర్ణ స్వరూపిణి ఆవిడ, చంద్రస్వరూపిణి ఆహ్లాదంగా ఉంటుంది, అటువంటి లక్ష్మిని నాకు ప్రసాదించు. కాబట్టి ఇప్పుడు వచ్చినవాడు బంగారపు రంగులో ఉంది అన్నం ద్వారా సాక్షాత్తు లక్ష్మి, మహాలక్ష్మి అని చెప్పకుండా చెప్పారు ఆయన. విష్ణువు, విష్ణువు ఎక్కడుంటే అక్కడ లక్ష్మి ఉంటుంది. ఇంకా ఆవిడ పరమసుందరి గనక సమున్నత వక్షస్థలంతో ఉంది, ఇంకా తల ఉన్నది, తల మీద జుట్టు ఉన్నది, జుట్టు ఎలా ఉందిట, రోలంబ పుంజ ఉల్లసత్ వేణి. రోలంబము అంటే తుమ్మెద, పుంజము అంటే సమూహం, రోలంబ పుంజము అంటే తుమ్మెదల గుంపు. తుమ్మెదలు నల్లగా ఉంటాయిగా, నల్లని తుమ్మెదలు గుంపులు గుంపులుగా తిరిగితే ఎలా ఉందో ఆవిడ వెంట్రుకలు ఎలా ఉన్నాయట, అంటే ఆవిడ తల వెంట్రుకలు తుమ్మెదల బారులాగా ఒత్తుగా ఉన్నాయి, నల్లగా ఉన్నాయి, అంత ఒత్తు చుట్టు ఉంది, ఆ ఒత్తు చుట్టూ నల్లగా ఉందన్నమాట. మంచి నిగనిగలాడిపోతున్న నీలవేణి ఆవిడ. ఇక పల్లవ కోమలాంఘ్రి యుగళ, ఆవిడ అరికాళ్ళు, చేతులు అప్పుడే పుట్టిన చిగుళ్ళ వలె ఉన్నాయి. అప్పుడే పుట్టిన చిగుళ్ళు చూసారా, ఎర్రగా ఉంటాయి. చూసి ఎప్పుడైనా చూడండి, ఆకులు చూడండి, ఏ వేసవకాలంలో మామిడి చిగుళ్ళు, వేప చిగుళ్ళు, లేకపోతే ఇంకేదో చెట్టు యొక్క పుడుతున్నటువంటి చిగుళ్ళు చూస్తే అవి ఒక రకమైన ఎరుపు రంగులో ఉంటాయి, నునుపుగా ఉంటాయి, మృదువుగా ఉంటాయి. ఆవిడ కాళ్ళు చేతులు నున్నగా ఉన్నాయి, కోమలంగా ఉన్నాయి, మృదువుగా ఉన్నాయి, ఎర్రగా ఉన్నాయి. అందువల్ల కాళ్ళు చూసినా చేతులు చూసినా చిగుళ్ళను చూసినట్టు. ఇంకా ఆ తల్లి దివ్యాంగన, దివ్యస్వరూపిణి, ఏదో మానవ స్త్రీ కాదు. మానవ స్త్రీలకి కంటి మీద రెప్పపాటు ఉంటుంది, ఇలా చీటికి మట్టికి మనం రెప్పేస్తాం. ఆవిడకి రెప్పపాటు లేదు కనుక ఆవిడ చూడగానే అర్థమైపోతుంది, ఓహో ఈవిడ మానవ స్త్రీ కానోపదు సుమా అని. అటువంటి తల్లి లోక కళ్యాణి ఆవిడ, సమస్త లోకాలకి సుఖమిచ్చే తల్లి. ఆ లక్ష్మీదేవి మన దగ్గర ఉంటే సుఖం, లక్ష్మి లేకపోతే ఏముందండి. అందుకే శ్రీనాథుడు కాశీఖండంలో లక్ష్మీదేవిని స్తోత్రం చేశాడు. కాశీ శ్రీనాథుల వారు రెండు అపూర్వమైన పద్యాలు చెప్పారు. అందులో ఒక పద్యంలో అది కూడా అగస్త్యుడి యొక్క స్తోత్రం అనమాట. అగస్త్యుడు ఎక్కడికి వెళ్ళాడనమాట, కొల్హాపురం వెళ్ళాడు. కొల్హాపురాన్ని సంస్కృతంలో కరవీరపురం అంటారు. కరవీరపురంలో వరలక్ష్మి ఉన్నది. ఆ కొల్హాపుర మహాలక్ష్మిని దర్శనం చేసుకున్నాడు అగస్త్యుడు. ఆవిడ్ని స్తోత్రం చేశాడు. ఆ స్తోత్రం తెలుగులో శ్రీనాథుడు రాశాడు, కాశీఖండంలో రాశాడు. ఏమంటాడో తెలుసా ఆయన, ఓ తల్లి నువ్వెవరికైనా అలా ఒక్కసారి నీ చూపు ప్రసరించి చూసావంటే అటువంటి వాడికి ఈ ప్రపంచంలో ఉన్న సంపదలు వస్తాయి. ఉన్నవాడంటే ఏమిటి, కంబు కంటి నీవు కలవాడు, కలవాడు లేనివాడు నీవు లేనివాడు, కమలనయ్యన నీవు కలచోటు సరసంబు నీవు లేని చోటు నీరసంబు. ఓ పద్మాక్షి నువ్వెక్కడుంటే అక్కడ ఆనందం ఉంటుంది. నీవు కలచోటు సరసంబు, రసము అంటే ఆనందం, సరసము అంటే ఆనందంతో కూడినది. అమ్మ లక్ష్మి ఉంటే మనకు ఆనందం ఉంటుంది. బాగా డబ్బు మన అనకాతలుంటే ఆనందంగా ఉండగలుగుతాం. రేపు ఎలాగా ఇంటికి వెళ్ళైతే ఎలాగా, ఉపన్యాసం అయ్యాక ఆటోలో పెడదామంటే డబ్బులు లేవు, చీకట్లో ఎలా వెళ్ళాలి అని బెంగెట్టుకున్నవాడు డబ్బు లేనివాడు ఎంత గితగితలాడిపోతాడు. కనుక ధనము లేనివాడికి ఆనందం ఉండదు. నీవెక్కడుంటే అక్కడ ఆనందం, నీవు లేని చోటు నీరసము. నువ్వు లేకపోతే ఏమవుతుందనమాట, రసం ఉండదు, ఆనందం ఉండదు. నీరసం అంటే ఆనందము లేకపోవుట, ఎక్కడ మాట వరస కూడా ఆనందం ఉండదు. ఇంకా ఉన్నవాడంటే ఎవరు, కంబు కంటి నీవు కలవాడు, కలవాడు ఓ లక్ష్మి నువ్వెవరి దగ్గరన్నా ఉంటే వాడిని ఉన్నవాడు అంటారు. ఉన్నవాడు అంటే డబ్బు ఉన్నవాడు అని అర్థం. డబ్బు ఉన్నవాడు అనుకుంటే వ్యవహారంలో వాడు ఉన్నవాడు అని అంటున్నాం, కానీ ఉన్నవాడంటే ఓ లక్ష్మి నువ్వు ఉన్నవాడు అని అర్థం. లేనివాడు నీవు లేనివాడు, ఇంతకంటే తేలిగ్గా ఎవడు చెబుతాడు, లేనివాడు అంటే డబ్బు లేనివాడు అని అర్థం. కాబట్టి తల్లో ఏ మమ్మల్ని అనుగ్రహించు అంటాడు ఆయన. నిజం చెప్పాలంటే ఇది అగస్త్యుడి ప్రార్థన కాదు, శ్రీనాథుడి ప్రార్థనలు అనిపిస్తుంది అన్నమాట. ఆయన కూడా అని బాధలు పడ్డాడు. కొత్తల్లో అందరూ కూడా ఎంతో కొంత బాధపడ్డవారే, కవులంతా పండితులంతా క్రమక్రమంగా భగవద్గ్రంథంతో పైకొచ్చిన వాళ్ళే. అందువల్ల అలాంటప్పుడు వాడికి ఆ డబ్బు విలువ తెలుస్తుంది. ఇప్పుడు ఈ తల్లి ఉంది, ఈ లక్ష్మి, ఆవిడ ఉంటే మనకి కళ్యాణం ఉంటుంది, లేకపోతే ఏమవుతుందన్నమాట, ఆవిడ ఉంటే లోక కళ్యాణం, లేకపోతే క్షవర కళ్యాణం. అందుకే లోక కళ్యాణిన్, లోకములకు తన సంపదతో ఆనందం కలిగించే తల్లి. పైగా లోక కళ్యాణి అండంలో కేవలం సంపదలే కాదు, డబ్బు కొంతవరకే ఆనందం ఇస్తుంది, ఒక స్థాయి దాటాక ఒక్కొక్కప్పుడు దానివల్ల కూడా ఆనందం ఉండకపోవచ్చు. అదే మోక్షం ఉంటేనో, జ్ఞానం ఉంటేనో సంపూర్ణ ఆనందం కలుగుతుంది. అమ్మవారు లక్ష్మికి లోక కళ్యాణిని ఎందుకు పేరు వచ్చింది? ఆవిడ శుద్ధలక్ష్మి, మోక్షలక్ష్మి, జయలక్ష్మి, సరస్వతి. అందువల్ల శుద్ధలక్ష్మీర్, మోక్షలక్ష్మీర్, జయలక్ష్మి, సరస్వతి, శ్రీర్లక్ష్మీర్, వరలక్ష్మి, చెప్రసన్న, మమ సర్వదా అని రోజు మనం ఆవిడ తలుచుకుంటున్నాక, ఆవిడ ఉంటే శుద్ధలక్ష్మి కనుక మన మనస్సు పవిత్రంగా ఉంటుంది. మన మనస్సు పవిత్రంగా ఉంటే శుద్ధలక్ష్మి ఉన్నట్టు, మన మనస్సులో కాలుష్యం ఉందంటే, కుళ్ళు బుద్ధులు ఉన్నాయంటే అశుద్ధలక్ష్మి ఉన్నట్టు. ఆవిడుంటే మోక్షం, ఆవిడుంటే జయం, ఆవిడుంటే వాక్కు సరస్వతి వస్తుంది. అందుకే విద్యాలక్ష్మి అని పేరు ఆవిడకి. ఆవిడే మనల్ని నిరంతరం సేవించే శ్రీలక్ష్మి, వరాలిచ్చే తల్లి కనుక వరలక్ష్మి. అటువంటి తల్లి మమ నా యందు సర్వదా ప్రసన్న, ఎప్పుడూ ప్రసన్నురాలై ఉండుగాక, నన్నెప్పుడూ విడిచిపెట్టకుండా ఆ తల్లి చూచుగాక అని ప్రార్థిస్తున్నాం. అటువంటి తల్లి గనక ఆవిడ లోక కళ్యాణి. అటువంటి లోక కళ్యాణితో కలిసి ఈ తామర పువ్వుల కొలలులో నుండి దత్తాత్రేయుడు బయటకొచ్చాడు. బయటకు వస్తే తనను చూచి స్త్రీలోలుడనుకుని పోతారేమోనని, కానీ వాడు వెళ్ళలేదండో, ఈయన పరీక్ష అని తెలుసు వాళ్ళకి. ఈ స్త్రీతో బయటకు వచ్చి కాసేపు ఆయన నృత్యం చేస్తే ఆ మాత్రానికి ఇది సత్యం అనుకుని పారిపోతామా? మహానుభావులైన గురువులు శిష్యుల్ని పరీక్షించడానికి అప్పుడప్పుడు ఇలా స్త్రీలతో కలిసి తిరుగుతారు. ఇది చూచి భ్రమ పొంది ఆయన్ని విడిచిపెట్టి మనం పతనమవుతామేమో అని వాళ్ళ ఉద్దేశ్యం. ఈ అవధూత వర్యుడు చెరువులో నుంచి బయటకు వచ్చినప్పుడు తనతో పాటు తీసుకొచ్చిన ఆవిడ బహుశా లక్ష్మి అయ్యి ఉంటుంది. ఈయన విష్ణువు కదా, ఆయన లక్ష్మి అయ్యి ఉంటుంది.